अपने हृदय में धारण करें, जिनकी कृपा से सत्संग ज्ञान गोष्ठी में उपस्थित हैं, निश्चित ही आप सब बड़े सौभाग्यशाली हैं। भगवान की मानव के ऊपर जब असीम अनुकंपा कृपा बरसती है, तब व्यक्ति को अपने जीवन में ऐसा सुयोग, सौभाग्य और स्वअवसर प्राप्त होता है। भाग्यशाली आप सब के राष्ट्र की सेवा करते हुए स्टील प्लांट के माध्यम से राष्ट्र के निर्माण के श्रेष्ठ कार्य में आप सब लगे हुए हैं। मेरी दृष्टि में आप सब कर्मयोगी हैं। आप सबके हृदय में भगवान के प्रति असीम श्रद्धा निष्ठा जागृत हुई है, निश्चित ही आप बड़े सौभाग्यशाली हैं। आइए पूज्य गुरुदेव का पावन संदेश मैं आप तक पहुंचाऊं, उससे पूर्व आप सबसे प्रार्थना निवेदन। नेत्र बंद रखें, आई क्लोज्ड, हृदय से प्रार्थना करें। हे भगवान, हमारा यह जीवन देश, धर्म, समाज, राष्ट्र, संस्कृति के काम आ जाए। हे भगवान, हम सब श्रेष्ठ मार्ग पर चलें, हम सबको सद्बुद्धि प्राप्त हो, ऐसी भावभरी प्रार्थना भावभरे हृदय से वेद माता, देव माता, विश्व माता, गायत्री माता, गायत्री मंत्र के साथ एक स्वर से बोलने की कृपा करें। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। देवियों, भाइयों, संसार में शक्तियां, दो प्रकार की ताकत, दो प्रकार की पावर हमेशा से विद्यमान रही है। अनादिकाल से, जब से सृष्टि बनी है, एक ताकत वो है जिसे हम भौतिक जगत की ताकत कह सकते हैं, आप चाहें तो उसे पदार्थ जगत की ताकत कह सकते हैं, आप चाहें तो आप उसे धन की ताकत कह सकते हैं, आप चाहें तो आप उसे एटम बम की ताकत भी कह सकते हैं। लेकिन दुनिया में एक और दूसरी ताकत है जो सूक्ष्म जगत की ताकत कहलाती है, आप चाहें तो आप उसे रूहानी ताकत कह सकते हैं, आप चाहें तो आप उसे स्पिरिचुअल पावर कह सकते हैं, आप चाहें तो उसे आत्मबल कह सकते हैं, आप चाहें तो उसे परमात्मबल कह सकते हैं। विज्ञान की बढ़ती चिमनियों ने, विज्ञान की बढ़ती धमनियों ने, विज्ञान की बढ़ती प्रयोगशालाओं ने मानव को सुख शांति देने का तक प्रयास किया है। विज्ञान की जितनी प्रशंसा की जाए उतना कम है। आज से 50 वर्ष पूर्व किसी व्यक्ति ने आपसे ये कहा होता कि मेरे हाथ में एक छोटा सा यंत्र है जिसके द्वारा मैं दुनिया में आपकी कहीं भी बात करा सकता हूँ, तो शायद आपने विश्वास न किया होता। लेकिन आज हर आदमी के हाथ में एक छोटा सा मोबाइल है जिसके द्वारा व्यक्ति दुनिया में किसी भी देश में बैठे हुए अपने मित्र से बात कर सकता है। ये विज्ञान की कृपा है। आज से 100 वर्ष पूर्व किसी व्यक्ति को अमेरिका की यात्रा पर जाना होता था तो उसे पानी की जहाज से बड़ी लंबी यात्रा करनी पड़ती थी, लेकिन आज व्यक्ति कुछ घंटों में भारत से और अमेरिका की यात्रा कर लेता है। हमने कभी सुना कि महाभारत युद्ध से पहले धृतराष्ट्र के मन में एक बड़ी इच्छा थी कि जो युद्ध होने वाला है उसे मैं कैसे देख पाऊंगा, उसे मैं कैसे सुन पाऊंगा, क्योंकि धृतराष्ट्र आंखों से अंधे थे। पर मेरे सुनने में आया है वेदव्यास जी ने कहा, चिंता का कोई विषय नहीं है, क्योंकि संजय के पास एक ऐसी दिव्य दृष्टि है जिसके द्वारा संजय दूर घटने वाली घटनाओं को देख सकता है। और मित्रों, धृतराष्ट्र पूछते थे संजय युद्ध में क्या हो रहा है, और धृतराष्ट्र कि प्रश्नों का उत्तर संजय अपनी दिव्य दृष्टि से देख करके बताते चले जाते थे। सुनकर के धृतराष्ट्र बहुत चिंतित हो जाते थे, पर आज संजय नाम का एक यंत्र टीवी के रूप में आप सबके घर में रखा हुआ है। यदि इराक में युद्ध होता है तो आप देख लेते हैं, यदि कोई क्रिकेट मैच चलता है तो आप देख लेते हैं, ये विज्ञान की बड़ी कृपा है। पर यदि आप मानव जीवन का चिंतन करते हो तो व्यक्ति बड़े अच्छे मकान में रह रहा है, बड़ी अच्छी गाड़ी में चल रहा है, एयर कंडीशन में जीवन यापन कर रहा है, लेकिन व्यक्ति अशांत है, व्यक्ति निराश है, व्यक्ति उदास है, व्यक्ति हारा हुआ है, व्यक्ति टूटा हुआ है। अमेरिका जैसे संपन्न राष्ट्र में जहां व्यक्ति बहुत पैसे अर्जित करता है, पिछले दिनों मुझे 3 महीने अपने मिशन के कार्य से जाने का अवसर मिला और मैंने वहां 5-6 स्टेट्स में यात्राएं की और मैंने देखा कि व्यक्ति वहां अकेला है, बड़ा मकान है, उसके पास मर्सरी कार है, BMW गाड़ी है, लेकिन उसका साथी कौन है? उसका साथी कोई एक छोटा सा डॉग है जिसके सहारे वो जीवन यापन करता है। विज्ञान की प्रगति ने मनुष्य को तनावग्रस्त बना दिया है, आदमी का स्ट्रेस बढ़ रहा है, आदमी का टेंशन बढ़ रहा है, और जब कभी किसी बड़े अफसर से, बॉस से किसी को मिलने जाना होता है तो बेचारा 2 बार पूछता है चपरासी से, साहब का मूड कैसा है, साहब टेंशन में तो नहीं है? व्यक्ति इतने टेंशन में बढ़ता हुआ चला जा रहा है कि व्यक्ति का हृदय सूख गया है, व्यक्ति का हृदय टूट गया है, भावनाएं समाप्त हो गई हैं, और व्यक्ति मशीन के साथ रहते रहते लगता है कहीं मशीन तो नहीं बन गया है। व्यक्ति प्यार करना भूल गया, प्रेम करना भूल गया, हंसना भूल गया, हंसाना भूल गया, और व्यक्ति के मस्तिष्क के ऊपर उसकी बुद्धि का वजन रखा हुआ है। यदि आदमी केवल बुद्धिवादी बनकर के जिएगा तो रावण न अपना भला कर पाया न दूसरों का भला कर पाया। यदि आप परिवार का चिंतन करते हो तो मित्रों परिवार टूट रहे, परिवार में दाम्पत्य जीवन में अब स्नेह दिखाई नहीं पड़ता, प्रेम दिखाई नहीं पड़ता। पिछले दिनों टाइम्स ऑफ इंडिया में एक समाचार था कि दिल्ली के हाई कोर्ट में 40% केस डाइवर्स के चल रहे हैं, और डाइवर्स लेने वाले कोई मजदूर नहीं है, कोई किसान नहीं है, डाइवर्स लेने वाले इंजीनियर हैं, डॉक्टर हैं, MBA हैं, परिवार में जन्म लेने वाले बालक उद्दंड हो रहे हैं, उच्छृंखल हो रहे हैं, अनुशासनहीन हो रहे हैं, माता पिता चिंतित दिखाई पड़ते हैं। समाज के बारे में यदि आप चिंतन करते हो तो मित्रों बुरा न माने, समाज का जो नेतृत्व कर रहे हैं दिल्ली की पार्लियामेंट में बैठे हुए लोग, उनके प्रति किसी की निष्ठा नहीं है, किसी की श्रद्धा नहीं है। हम सब जानते हैं दिल्ली पहुंचने वाला व्यक्ति बेईमान हो जाता है, भ्रष्ट हो जाता है, चोर हो जाता है, उसके प्रति किसी का विश्वास नहीं रहा। कौन राष्ट्र का नेतृत्व करे? नेतृत्व का स्थान शून्य दिखाई पड़ता है, वो पीढ़ी बंद हो गई है जिस पीढ़ी में कभी गांधी जन्म लेते थे, चाणक्य जन्म लेते थे, लाल बहादुर शास्त्री जन्म लेते थे, वो पीढ़ी बंद हो गई है, वो पीढ़ी दिखाई नहीं पड़ती है। मित्रों एक राजनीतिक षड्यंत्र चल रहा है समाज को जात पात के नाम पर तोड़ने का, जात पात का जहर फैलाया जा रहा है, वोट की राजनीति की जा रही है, व्यक्ति के मन में केवल एक ही लक्ष्य बन गया जीवन का, कहीं से भी कैसे भी धन प्राप्त किया जाना चाहिए। और चूंकि मैं धार्मिक क्षेत्र का एक प्रतिनिधि हूँ, एक धार्मिक संस्था का प्रतिनिधि हूँ, आप दूर से जानते हैं धर्म के बारे में, पर मैं बहुत नज़दीक से जानता हूँ। मैं जिस स्थान पर रहता हूँ वो भारत का बहुत बड़ा तीर्थ स्थान है, हरिद्वार। मेरे गुरुदेव कहा करते थे हरिद्वार भगवान की मंडी है, कदम कदम पर यहाँ भगवान के मंदिर बने हुए हैं, हरिद्वार बाबाजियों की मंडी है, यहाँ कदम कदम पर बाबाजियों के आश्रम बने हुए हैं। आप नहीं जानते धर्म के बारे में, कभी ने लिखा था धर्म एक अफीम की गोली है, तो शायद उन्होंने गलत नहीं लिखा था, पर मैं एक और शब्द आगे जोड़ता हूं, धर्म एक शोषण करने का मंच बन गया है। धर्म के नाम पर वेशभूषा बदल करके, दाढ़ी बाल लखा करके लोगों को ठगने वालों की एक फौज दिखाई इस देश में पड़ती है। धर्म के नाम पर टीवी पर प्रदर्शन करने वाले लोग आपको नित्य दिखाई पड़ते हैं। धर्म के नाम पर कथाएं बिकती हैं। अभी पिछले दिनों इंदौर में एक बहुत बड़े कथावाचक, जिनका मैं नाम नहीं लूंगा, जो टीवी पर प्रतिदिन दिखाई पड़ते हैं, कथा करने के लिए आमंत्रित किए गए और तीसरे दिन उन्होंने कहा कि मुझे अभी तक ड्राफ्ट नहीं मिला है, यदि आज मुझे ड्राफ्ट नहीं मिला तो मैं कल से कथा बंद कर दूंगा। 11 लाख रुपए में कथा तय हुई थी। व्यवस्था करने वालों ने कहा कि अभी हम 7 लाख एकत्रित कर पाए हैं, 7 लाख हम आज आपको दे रहे हैं, शायद 4 लाख बाद में आ जाएंगे तो हम आपको दे देंगे। उन्होंने कहा नहीं, यदि आज मुझे 11 लाख का ड्राफ्ट नहीं मिला तो मैं कल कथा नहीं करूंगा। कथा बिक रही है। जो धर्म बिकता हो, जो धर्म धन का अर्जन करने का मंच बन गया हो, उस धर्म के द्वारा कोई बहुत बड़ी आशा नहीं की जा सकती। प्राचीन काल के यदि हम प्रश्न पलटते हैं तो मित्रों एक प्रश्न हमारे सामने खड़ा हो जाता है, क्या जो बातें लिखी हैं वो सत्य हैं या असत्य हैं? भारत कभी जगत गुरु रहा था? भारत ने सारे विश्व को संदेश दिया था? भारत कभी सोने की चिड़िया रहा था? भारत के इतिहास में वो पन्ने पढ़ने को मिलते हैं, जब बाहर के लोग यहाँ आए तो उन्होंने कहा कि भारत दुनिया का संपन्न राष्ट्र है, यहाँ कोई बेरोजगार दिखाई नहीं पड़ता, यहाँ गरीबी दिखाई नहीं पड़ती, यहाँ कोई चोरी नहीं करता, एक शानदार व्यवस्था बनी हुई थी। लेकिन धीरे धीरे चरमराती चली गई। क्या कारण हुआ मित्रों? धीरे धीरे हमारा देश अज्ञान में डूबता हुआ चला गया। विवेकानंद जी जब पहली बार अमेरिका गए और वहां सर्व तो बोलने के बाद वहां के पत्रकारों ने उनसे कहा, जो संदेश शांति का आप हमारे देश में देने आए हैं वो संदेश आप अपने देश में क्यों नहीं देते? विवेकानंद जी ने कहा, आप ठीक कहते हैं, मेरा राष्ट्र सोया हुआ है, मेरा राष्ट्र तमोगुण में डूबा हुआ है, मेरा राष्ट्र अंधकार में जी रहा है। अमेरिका तमोगुण से बाहर आ गया है, अमेरिका रजोगुण की यात्रा पर है, इसलिए अमेरिका को वेदांत का संदेश चाहिए, अमेरिका को अध्यात्म का संदेश चाहिए, अध्यात्म को ईश्वर का संदेश चाहिए, मेरे राष्ट्र को तो अभी रजोगुणी होना पड़ेगा। मित्रों इस बात को 100 वर्ष पूरे होने पर आए, अब ये राष्ट्र अंगड़ाई ले रहा है, अब ये राष्ट्र जगा है। अब इस राष्ट्र में जहाँ पहले कभी एक सुई नहीं बनती थी, आज आपकी फैक्ट्री इस बात की प्रतीक है। इस राष्ट्र में स्टील प्लांट कितने बड़े लगे हुए हैं, अब तो यहाँ हवाई जहाज बनने लगे हैं, अब तो यहाँ हम अपने एटमिक हथियार बना रहे हैं, अब तो हम अपने जेनरेटर बना रहे हैं, अब तो अपने पावर हाउस बना रहे हैं। अब राष्ट्र ने अंगड़ाई ली है, अब राष्ट्र को अध्यात्म चाहिए। अध्यात्म नहीं मिला तो मित्रों व्यक्ति निराशा की गहरी खाई में डूब जाएगा। धन व्यक्ति के लिए जीवन में बहुत आवश्यक है। हमारे ऋषियों ने कहा जीवन के 4 पुरुषार्थ हैं, धर्म, अर्थ, काम, मोक्ष। यदि हमने केवल धन को ही जीवन का लक्ष्य मान लिया तो धन तो हम इकट्ठा कर लेंगे, लेकिन हमारे अंदर जो परम तत्व है उससे हम वंचित रह जाएंगे। मनुष्य की भूख है, उसे शांति चाहिए, उसे संतोष चाहिए, उसे आनंद चाहिए, उसे प्रेम चाहिए, उसके अंदर की भूख है। और यदि हमने अपने आप को नहीं जाना कि हम संसार में क्यों आए हैं, हमारे जीवन का क्या लक्ष्य है, हम क्यों जीवित हैं, हमें क्या करना चाहिए, तो जीवन हमारा अपूर्ण होगा। मकान तो होगा, गाड़ी तो होगी, धन तो होगा, लेकिन शांति नहीं होगी, आनंद नहीं होगा, निराशा होगी, जीवन में तृप्ति नहीं मिलेगी, जीवन में संतोष नहीं मिलेगा, तुष्टि नहीं मिलेगी। मित्रों जब व्यक्ति अपने बारे में चिंतन नहीं करता और दूसरों का चिंतन करता रहता है तो अशांत रहता है। धर्म की पहली सीढ़ी है आत्मचिंतन, सेल्फ रियलाइजेशन। और उसके लिए कोई दीवार नहीं बनी कि मैं किस संप्रदाय का अनुयायी हूं। आप किसी को भी मानते हो, कोई अंतर नहीं पड़ता। आप किसी गुरु के अनुयायी हो, कोई अंतर नहीं पड़ता। न जाने कौन पागल आदमी आया जो धर्म के नाम पर इंसान को जाति पात के नाम पर बांट कर चला गया। इस राष्ट्र में कभी कोई नाम जाति का नहीं था। जो व्यक्ति जैसा कार्य करता था, उस कार्य से व्यक्ति की पहचान होती थी। जो व्यक्ति राष्ट्र की सेवा में समर्पित होता था, जो ज्ञान बांटता था, जो ज्ञान प्राप्त करता था, जो यज्ञ करता था, यज्ञ कराता था, जो दान लेता था, जो दान देता था, और जो आस्तिक बन करके जीवन यापन करता था, और जो राष्ट्र का मार्गदर्शन करता था, ऐसे व्यक्ति के व्यक्तित्व को ब्राह्मण के रूप में इस राष्ट्र ने पूजा। आज वो ब्राह्मण दिखाई नहीं पड़ता। आज ब्राह्मण बेचारा दक्षिणा के लिए मारा मारा फिरता है, मोल भाव करता है। किसी घर में जन्म लेने से कोई ब्राह्मण नहीं बन जाता। ब्राह्मण एक व्यक्तित्व है। पूज्य गुरुदेव ने लिखा है, जब तक व्यक्ति ब्राह्मण नहीं बनेगा तब तक जीवन अपूर्ण रहेगा। हम सबकी यात्रा अंततो गत्वा ब्राह्मण बनने के लिए है। आज नहीं तो कल हम सबको ब्राह्मण बनना पड़ेगा। ब्राह्मण का अर्थ है कि हम अपने जीवन को भगवान के लिए, अर्थात समाज के लिए, अर्थात राष्ट्र के लिए, अर्थात संस्कृति के लिए समर्पित कर दें। ब्राह्मण निस्वार्थ भाव से जीवन जीता है। वो अपनी इच्छा को भगवान की इच्छा में मिला देता है। ऐसे व्यक्तित्व की यहाँ पूजा होती थी। ऐसे व्यक्तित्व के चरणों को यहाँ के राजा महाराजा धोया करते थे। ऐसा व्यक्तित्व लोगों का मार्गदर्शन किया करता था। लेकिन आज तो ब्राह्मण प्रतीक बन गया है शोषण का। जन्म कुंडली दिखाइए, ग्रह नक्षत्र का भय दिखा करके और व्यक्ति को बेचारे की जेब काटता रहता है। आज हम जिस वैज्ञानिक युग में जी रहे हैं, और वहां यदि कोई व्यक्ति ये कहता है कि आपका मंगल कमजोर है, आपका शुक्र कमजोर है, आपके ऊपर शनिश्चर लगा हुआ है, तो आश्चर्य होता है। इसी देश में एकमात्र शनिचर आकर के लोगों को परेशान करता है। परम पूज्य गुरुदेव कहते थे कि मैंने एक बार शनिश्चर देवता से जाकर के पूछा कि विश्व में आपको सबसे अच्छा देश कौन सा लगता है। तो उन्होंने कहा कि आचार्य जी, मुझे तो केवल भारत ही अच्छा लगता है। क्यों? और किसी देश में मेरी पूजा नहीं होती, केवल भारत में ही मेरी पूजा होती है। हम भूल गए अध्यात्म को। अध्यात्म जीवन जीने की कला थी, आर्ट ऑफ लिविंग। अध्यात्म जीवन जीने का विज्ञान था। हम जीवन को जाने, जीवन क्या है। जीवन भगवान की एक अमूल्य संपत्ति है। भगवान ने स्वतंत्रता दे रखी है कि आप चाहे अच्छे रास्ते पर चलें, आप चाहे बुरे रास्ते पर चलें, आप शराब पिए चाहे आप दूध पिए, भगवान आपको रोकता नहीं है। मनुष्य को भगवान ने एक परीक्षा के लिए भेजा है। हम किस रास्ते पर चल रहे हैं, स्वतंत्रता भगवान ने दी है। हमें किधर चलना चाहिए, क्या करना चाहिए। धर्म श्रेष्ठ चिंतन का नाम है, धर्म श्रेष्ठ कर्म का नाम है। इसलिए पहली सीढ़ी है धर्म की आत्मचिंतन। मैं कौन हूँ, मैं क्यों पैदा हुआ हूँ, मेरे जीवन का क्या लक्ष्य है। इस पर बार बार जो लोग चिंतन करते हैं, उनके जीवन में धर्म का प्रवेश होता है, अध्यात्म का प्रवेश होता है, आनंद का प्रवेश होता है, शांति का प्रवेश होता है, संतोष का प्रवेश होता है। फिर आदमी अपने आप को अभावग्रस्त रूप में नहीं देखता। आत्मचिंतन को यदि आप एक शब्द में कह सकते हो, तो आत्मचिंतन पॉजिटिव थिंकिंग का नाम है। यदि आप पॉजिटिव थिंकिंग करते हैं तो आप भगवान के उपासक हैं। आत्मचिंतन कैसे बढ़े, आत्मचिंतन की ओर हम कैसे चलें, तो पूज्य गुरुदेव ने देखा। जब उन्होंने चारों वेद का भाष्य किया, उपनिषदों का भाष्य किया, उन्होंने पुराणों का भाष्य किया, तो उन्होंने पाया इस देश में एक महामंत्र था जिसकी उपासना, जिसकी साधना घर घर में होती थी, और वो मंत्र गायत्री मंत्र था। पिछले दिनों एक अज्ञान की आंधी आई, अज्ञान का युग आया, और तथाकथित ब्राह्मणों ने गायत्री मंत्र को छुपा करके रख दिया। अनेक उन्होंने ऐसी बातें लिख दी कि गायत्री मंत्र को कोई और अन्य व्यक्ति जपेगा तो वो घोर नरक के दरवाजे पर चला जाएगा। गायत्री मंत्र को यदि माताएं जपेंगी तो उनके घर में विनाशकारी परिस्थितियां बन जाएंगी, भयभीत कर दिया। परम पूज्य गुरुदेव का अवतरण हुआ, उन्होंने स्वयं ने गायत्री मंत्र की साधना की और घोषणा की कि गायत्री मंत्र को मैं जीवन की प्रयोगशाला में प्रयोग के रूप में देख रहा हूं, यदि गायत्री मंत्र सिद्ध निकला तो मैं दोनों हाथ उठा करके कहूंगा दुनिया के लोगों से गायत्री मंत्र के बारे में जो कुछ लिखा है वो सब कुछ सत्य है। यदि मैं गायत्री मंत्र को की साधना करने के बाद पाऊंगा कि गायत्री मंत्र के बारे में जो कुछ लिखा है सत्य है तो मैं नास्तिक होकर के सारी दुनिया में घूम करके कहूंगा कि गायत्री मंत्र सत्य है। लेकिन उन्होंने पाया, उन्होंने कहा कि मैंने पाया गायत्री मंत्र के बारे में लिखा है, ओम स्तुता मया वरदा वेद माता प्रचोदयंताम पाव मानी द्विजानाम आयु प्राणम प्रजाम पशुम कीर्तिम द्रविणम ब्रह्म वर्चस्व मह्यम दत्वा ब्रजत ब्रह्म लोकम। गायत्री मंत्र के बारे में लिखा है इसकी साधना करने से, इसकी उपासना करने से पाव मानी द्विजानाम व्यक्ति पवित्र हो जाता है, द्विज हो जाता है। द्विज कहते हैं जिसका दूसरा जन्म हो जाता है। एक जन्म माँ के गर्भ से होता है और एक जन्म जब आदमी को सेल्फ रियलाइजेशन होता है, जब आदमी को अपने अंदर से आत्मज्ञान होता है तब उसका दूसरा जन्म होता है। जब तक व्यक्ति अपने आप को मात्र शरीर मान करके चलता है तब तक शास्त्र कहते हैं कि वो शूद्र की अवस्था में है, अज्ञान की अवस्था में है। आज हमारे सामने दो विचारधाराएं हैं जिनका टकराव हो रहा है। एक पाश्चात्य संस्कृति है जिसका संदेश है ईट ड्रिंक एंड मैरी, खाओ पियो मौज उड़ाओ। तथाकथित बड़े आदमी की पहचान क्या है? बड़े आदमी की पहचान है जो शराब पीता है, क्लब में जाता है, बड़े आदमी की पहचान बन गई है। साइकोलॉजिस्ट कह रहे हैं कि आदमी जितने गहरे तनाव में होता है वो उतनी ज्यादा कॉस्टली शराब पीने लगता है। आज जो आदमी ज्यादा तनाव में है वो स्कॉच तलाशता पड़ता है, स्कॉच कहाँ मिलेगी, बड़ी कॉस्टली, जितनी पुरानी शराब हो। आदमी को भुलाने के लिए बड़ी दवाइयाँ बनाई जा रही हैं कि आदमी अपने आप को भूल जाए। आदमी को महंगी शराब पिलाई जा रही है कि आदमी अपने आप को भूल जाए। और अध्यात्म, अध्यात्म की शक्ति आदमी को जगाने की शक्ति है कि आदमी अपने आप को जान जाए, आदमी जागृत हो जाए। वो मात्र शरीर नहीं है, उसके अंदर एक बड़ी ताकत है, बड़ी पावर है। एक ताकत को आप जानते हैं जो फिजिकल बॉडी की पावर है, हाथी के पास भी है, शेर के पास भी है। और जब आदमी की बॉडी की पावर बढ़ जाती है, शरीर की ताकत बढ़ जाती है तो आदमी गुंडागिर्दी करने लगता है, पहलवान बन जाता है। आदमी की शारीरिक ताकत बहुत ज़बरदस्त है और उससे बड़ी ताकत आदमी की बुद्धि की ताकत है। बुद्धि की ताकत से आदमी बड़े बड़े काम कर रहा है। आज सारा जमाना, दुनिया जो बदली दिखाई पड़ती है ये बुद्धि की ताकत है। लेकिन इससे भी एक बड़ी ताकत है, जब आदमी के अंदर वो जागृत होती है तब तब आदमी लघु से महान बन जाता है, तब आदमी अणु से विभू बन जाता है, तब आदमी नर से नारायण बन जाता है। एक बैरिस्टर साहब वकालत करते थे, एक दिन अपने क्लाइंट का केस लेकर के कोर्ट में गए, खड़े हुए, हाथ पैर उनके हिलने लगे, पसीना आने लगा। लौट के आए कोर्ट से और अपने क्लाइंट से कहा, भैया मैं तुम्हारा मुकदमा नहीं लड़ पाया, मैं तुम्हारे पैसे वापस देता हूँ, फीस वापस देता हूँ, पर किसी को बताना मत नहीं तो मेरी प्रैक्टिस बंद हो जाएगी। मित्रों, जब उन्हें आत्मबोध हुआ, जब उन्हें आत्मज्ञान हुआ कि भगवान ने मुझे केवल पैसे कमाने के लिए पैदा नहीं किया है, भगवान ने मुझे कोठी बंगले बनाने के लिए पैदा नहीं किया है, भगवान ने मुझे बैंक बैलेंस के लिए पैदा नहीं किया है, तो मित्रों उन्होंने अपनी काली टाई को गले से उतार दिया, काला कोट उतार दिया, आधी धोती पहन ली और आधी ओढ़ ली। और अंग्रेजों की भीड़ में कहते थे, अंग्रेजों क्विट इंडिया, अंग्रेज हुकूमत कांपती थी, 90 पौंड का गोला कहीं फट न जाए। इतनी ताकत उनके पास कहां से आ गई? वो बड़े दुबले पतले आदमी थे, वो गीत गाया करते थे, वैष्णव जन तो तैने कहिए जो पीर पराई जाने रे। और मित्रों, इस देश के महापुरुष बन गए, उनका नाम पड़ा राष्ट्रपिता महात्मा गांधी। गांधी जी के बारे में आइंस्टीन जी ने लिखा, 100 वर्ष के बाद आने वाली पीढ़ी जब महात्मा गांधी के बारे में पढ़ेगी तो शायद विश्वास नहीं कर पाएगी कि एक दुबले पतले हाड़ मांस के आदमी में इतनी बड़ी ताकत थी। ये मित्रों, ताकत कहाँ से आती है? ये ताकत आदमी के अंदर से आती है, आत्म जागरण से आती है, सेल्फ रिलायजेंस से आती है। ये अध्यात्म की ताकत है, ये आदमी की भावनाओं की ताकत है। हो सकता है हम गांधी न बन पाए, पूरे देश के गांधी न बन पाए, लेकिन आप जहाँ रहते हैं यदि वहाँ आप आत्मचिंतन करने लग जाएं, तो आप घर के गांधी बन जाएंगे। घर के गांधी बनने का क्या मतलब? व्यक्ति को एक अच्छा इंसान बनने की यात्रा पर चलना चाहिए। आत्मचिंतन आदमी को श्रेष्ठ व्यक्तित्व प्रदान करता है, श्रेष्ठ चिंतन प्रदान करता है, पॉजिटिव चिंतन प्रदान करता है। आत्मचिंतन आदमी के अंदर से डिवाइनिटी पैदा करता है, आदमी के अंदर की सारी क्वालिटीज को पैदा करता है। आदमी के अंदर साहस आता है, आदमी के अंदर प्रेम आता है, आदमी के अंदर करुणा आती है, आदमी के अंदर उदारता आती है, और आदमी के अंदर सेवा का भाव आता है, आत्मीयता का भाव आता है। और आदमी फिर अपने अंदर से अनुभव करता है, भगवान ने मुझे किसी अच्छे काम के लिए पैदा किया है। एक आप अच्छे इंसान बन जाते हैं तो आप अपने जीवन लक्ष्य को प्राप्त कर लेते हैं। आप जहां रहते हैं, आप परिवार में यदि पत्नी कहती है मेरे पति बहुत अच्छे हैं, तो इसका मतलब है कि आप अध्यात्मवादी आदमी हैं। बच्चे कहते हैं मेरे पापा बहुत अच्छे हैं, तो आप अध्यात्मवादी आदमी हैं। मित्रों, मैं दिल्ली में एक परिवार में रुका हुआ था, अचानक की गाड़ी उनकी कोठी के अंदर आई तो बालक उतर गए, सोफा सेट के नीचे छुप गए। मैंने बच्चों से कहा, अरे क्या हुआ? तो बच्चों ने कहा, अंकल पापा जी आ गए। जब वकील साहब आए तो मैंने उनसे पूछा कि अरे आप वकील हैं कि आप भूत प्रेत हैं? उन्होंने कहा, क्या हुआ भाई साहब? मैंने कहा, आपके गाड़ी का हॉर्न सुन के बच्चे टेबल के नीचे, सोफा के नीचे चले गए। तो उन्होंने कहा, मैं बच्चों को बहुत डांट के रखता हूँ, बच्चों को आप इतना मत डांटिए कि बच्चे सिकुड़ जाएं। बच्चे भगवान के रूप में आए, बच्चे तो भगवान के खिलौने हैं। माताएं किसी किन्हीं बच्चों पर इतना क्रोध करती हैं, इतनी पिटाई करती हैं कि भूल जाती हैं कि हम किसको पीट रहे हैं। पिता कभी कभी इतना क्रोध करते हैं कि भूल जाते हैं। क्यों? ऑफिस में कोई टेंशन पैदा हुआ और पिताजी घर पर आए और उन्होंने आते ही खाना खाया और तुरंत थाली फेंक दी, कैसा खाना बनाया है? पत्नी समझ नहीं पा रही क्या हुआ, रोज जो खाना बनाती वही आज बनाया है। लेकिन वो सूक्ष्म वाइब्रेशन जो टेंशन के थे, वो खाना खाते समय थाली के ऊपर आके गिर गए, थाली फेंक दी। थोड़ी देर बाद बच्चा आया और बच्चे ने आकर के खाना मांगा तो दो हम कैसे जी रहे हैं, हम कहाँ जी रहे हैं? जिस व्यक्ति को इतना क्रोध आता हो वो इंजीनियर होगा, डिग्री मिल गई होगी, लेकिन जीवन की दृष्टि से वो अभी अशिक्षित है। जीवन के बारे में उसे नहीं मालूम कि जीवन में क्रोध इतना ज्यादा नहीं आना चाहिए। यदि आदमी को क्रोध पकड़ता है, अहंकार पकड़ता है, लोभ पकड़ता है, मोह पकड़ता है, कामनाएं पकड़ती हैं, वासनाएं पकड़ती हैं, तो अध्यात्म की दृष्टि से व्यक्ति अभी अशिक्षित है, अज्ञान में है, डिग्रियां विश्वविद्यालय की हो सकती हैं। जैसा कि मैंने एक जगह सुना, एक नाविक की नाव में चार विद्वान पुरुष यात्रा कर रहे थे। उसमें से एक ने पूछा, अरे मल्ला तुमने कभी हायर मैथ पढ़ा के नहीं पढ़ा? उस मल्ला ने कहा, मैं तो आज पहली बार नाम सुन रहा हूं, मैं तो जानता भी नहीं कि हायर मैथ क्या होता है। तो उससे हायर मैथ के विद्वान ने कहा, अरे मल्ला तुम्हारी 25% जिंदगी बेकार चली गई। दूसरे ने प्रश्न किया, अरे मल्ला के बारे में कुछ जानते हो कि नहीं? उस मल्ला ने कहा, नहीं मैं तो नहीं जानता। उनने कहा, अरे सारे दुनिया में बिना केमिस्ट्री के कोई चीज बनती नहीं, केमिस्ट्री के बारे में। उस तो रसायन शास्त्री ने कहा कि तुम्हारी जिंदगी आदि बेकार चली गई। और मित्रों, तीसरे एक कोई इंजीनियर बैठा था, उसने कहा, अरे तुम मल्ला ने कहा नहीं जानता, जिंदगी बेकार चली गई। और इतनी देर में उस नदी में एक तूफान आया, नाव डगमगाने लगी, हिलने लगी, डूबने लगी, लोग घबराने लगे। मल्ला ने पूछा, आप सब लोग मुझसे पूछ रहे थे, लेकिन मैं आप सबसे पूछता हूं कि आप सबको तैरना आता है कि नहीं? तो चारों ने कहा, हमको तैरना नहीं आता। तो उस मल्ला ने कहा, मेरी तो अभी केवल आधी जिंदगी बेकार जा रही थी, पर मुझे डर लग रहा है कि तुम्हारी सबकी पूरी जिंदगी बेकार जाने वाली है। मित्रों, को ये दुर्घटना हमारे साथ तो नहीं होने वाली? यदि हम अपने शरीर को स्वस्थ नहीं रख पा रहे तो हम अज्ञान में डूबे हुए हैं। यदि हम अपनी पत्नी की दृष्टि में अच्छे पति नहीं है तो हम अज्ञानी व्यक्ति हैं। बच्चों की दृष्टि में अच्छे पिता नहीं है तो हम अज्ञानी व्यक्ति हैं। पड़ोसी की दृष्टि में अच्छे पड़ोसी नहीं है तो हम चाहे फिर कितने ही हनुमान जी के मंदिर में जाके आरती करते हों, कितना ही हम नमक छोड़ के उपवास करते हों, कितने ही हम भगवान की घंटी बजाते हों, आप धर्म की दृष्टि से आध्यात्मिक व्यक्ति नहीं है। जिस व्यक्ति के हृदय में मैत्री भाव जागृत नहीं होता, प्रेम का भाव जागृत नहीं होता, वो कभी धार्मिक व्यक्ति नहीं हो सकता। धार्मिक व्यक्ति की पहली पहचान है, वो व्यक्ति दूसरों के प्रति उदार होता है, दूसरों के प्रति प्रेम रखता है, दूसरों का सम्मान करता है। मित्रों, मेरे एक मित्र हरिद्वार मुझसे मिलने आए इंदौर से, वो हेल्थ डिपार्टमेंट में काम करते थे, डॉक्टर थे। मैंने उनसे पूछा, कहिए डॉक्टर साहब क्या हाल है? तो बड़े उदास हो गए, कहने लगे, आजकल हम बहुत परेशान हैं। मैंने कहा, क्या हुआ? कहने लगे, जो हमारे डायरेक्टर हैं वो बदल गए, और जब से नए डायरेक्टर आए हैं पूरा डिपार्टमेंट बहुत परेशान है, दुखी हो गए। मैंने कहा, तो जो पहले वाले डायरेक्टर थे वो कैसे थे? तो उनकी आंखों में आंसू आ गए। उन्होंने कहा, अरे वो तो बड़े देवता पुरुष थे, वो तो चपरासी से भी दुख की बात पूछते थे। चपरासी दुखी होता था तो घर जाके पूछते थे, सबकी सहायता करते थे, बड़े देवता पुरुष थे, बड़े अच्छे आदमी थे। और मैंने कहा, जो अभी आए ये कैसे हैं? तो उन्होंने कहा, ये तो सबसे गाली दे के बात करते हैं, बड़े अहंकारी हैं, बड़े उद्दंड हैं, बड़ा इनको घमंड है, सबको बड़ा परेशान करते हैं। तो मैंने कहा, आप क्या चाहते हैं? तो उन डॉक्टर ने कहा कि आप भगवान से प्रार्थना करिए कि इनका ट्रांसफर हो जाए। मैंने उनसे पूछा, ट्रांसफर हो जाए कि कुछ और हो जाए? तो कहने लगे, यदि भगवान से आप प्रार्थना करिए, यदि ये संसार से विदा हो जाए तो बड़ा अच्छा हो जाए। व्यक्ति जो दूसरों को दुख देता है उसे कौन चाहता है? कल्पना करिए, व्यक्ति का जीवन भगवान ने इसलिए दिया है कि व्यक्ति संसार में दूसरों के काम आए। धर्म का एक ही अर्थ है कि व्यक्ति अपने जीवन के द्वारा संसार को सुंदर बनाए, अच्छा बनाए। सबसे बड़ा धर्म कौन सा है? तो तुलसीदास जी से किसी ने पूछा, सबसे धर्म बड़ा अच्छा कौन सा है? तो उन्होंने कहा, परहित सरिस धर्म नहीं भाई, परहित से बड़ा कोई धर्म नहीं है। जिसका जीवन समाज के हित में लगे, मानव जाति के हित में लगे, वो सबसे श्रेष्ठ जीवन माना जाता है। लेकिन भाव जगे कैसे? इस भाव को जगाने के लिए आदमी को उपासना करनी पड़ती है। आदमी शराब पीना सीखता है, अपने आप नहीं सीखता। कोई शराबी मिल जाता है और उसको पीना सिखा देता है, उसके पीछे पड़ जाता है। और एक बार शराब पीना कोई जब सीख जाता है तो उससे शराब छूटती नहीं है। ऐसे जीवन में शांति चाहिए, आनंद चाहिए, प्रेम चाहिए, तो किसी ऐसे व्यक्ति की खोज करनी पड़ेगी जिसके पास शांति हो, जिसके पास आनंद हो, जिसके पास प्रेम हो। उसी को हमारे गुरु कहा जाता था। गुरु माने जिसके पास गुरुत्व हो, जो अंधकार से प्रकाश की ओर ले जाए। और गायत्री मंत्र गुरु मंत्र कहलाता है। गायत्री मंत्र की अपनी विशेषता है। गायत्री मंत्र की साधना करने से व्यक्ति के अंदर ज्ञान का दीपक जलने लगता है। गायत्री मंत्र क्या है? ओम माने परमात्मा, भू माने प्राण स्वरूप, भुवः माने दुख नाशक, स्वः माने सुख स्वरूप, ओम भूर्भुवस्वः, तत् माने जो विद्यमान है पर दिखाई नहीं पड़ता, सवितुर वरेण्यम जो सविता के समान है, जो प्रकाशवान है, जो ज्ञान देने वाला है, वरेण्यम जो वर्ण करने योग्य है, जो श्रेष्ठ है, जिसके अंदर क्वालिटी क्वालिटी है, भर्गो जो हमें पाप से बचाने वाला है, देवस्य जो हमें सब कुछ दे रहा है, हवा दे रहा है, पानी दे रहा है, जीवन दे रहा है, जो हमें देवता बना देता है, धीम ही उस परमात्मा के गुणों को हम धारण करें। मित्रों, हम जितने टेंपल्स में मूर्तियां देखते हैं, ये भगवान की प्रतीक हैं, भगवान नहीं है। भगवान का असली नाम क्या है? राम हो सकता है, कृष्ण हो सकता है, खुदा हो सकता है, पैगंबर हो सकता है, ईसा हो सकता है, मैं मना नहीं करता। लेकिन भगवान का असली नाम है आदर्शों का पुंज, सिद्धांतों का पुंज, सद्गुणों का पुंज। जब जिस व्यक्ति के अंदर जितने सद्गुण जगने लगते हैं, वो उतना ही भगवान के नज़दीक पहुंचने लगता है। यदि आपको कहीं सद्गुण दिखाई पड़े तो आप समझ लेना ये व्यक्ति भगवान के निकट है। यदि दुर्गुण दिखाई पड़े तो समझ लेना ये भगवान से बहुत दूर है, ये रावण के निकट हो सकता है। भगवान के सद्गुण क्या है? भगवान शांति का सागर है, भगवान प्रेम का सागर है, भगवान आनंद का सागर है। तो जहां आपको शांति दिखाई पड़े, जहां प्रेम दिखाई पड़े, जहां करुणा दिखाई पड़े, जहां सेवा दिखाई पड़े, आप समझ लेना कि यहां भगवान नजदीक आने वाला है। धीम ही हम भगवान के गुणों को धारण करें। मित्रों, हम भूल गए भगवान से क्या मांगना चाहिए। एक MSc फाइनल का छात्र, जो फिजिक्स का छात्र है, वो हनुमान जी के मंदिर में जाके खड़े होकर प्रार्थना करता है, इस बार मेरे यदि 95% नंबर आ गए हनुमान जी महाराज, तो मैं आपको लड्डू चढ़ाऊंगा। अब 95% से हनुमान जी का क्या संबंध हो सकता है, सोचिए। पर हम जानते ही नहीं भगवान से क्या मांगना चाहिए। गायत्री मंत्र कहता है धी, भगवान से हम सद्बुद्धि मांगे, सत्प्रेरणा मांगे, सत ज्ञान मांगे। ऋषि ने प्रार्थना की है, तमसो मा ज्योतिर्गमय, हम अंधकार से प्रकाश की ओर चले। जहां सद्बुद्धि आएगी वहां सब कुछ आएगा। तुलसीदास जी ने लिखा है, जहां सुमित तें संपत्ति नाना, जहां कुमित तें विपत्ति निदाना। मित्रों, जब दुर्बुद्धि आती है तो अकेली नहीं आती, सारी विपत्तियां लेकर के आती है। दुर्बुद्धि आएगी तो आदमी का स्वार्थ बढ़ेगा, स्वार्थ बढ़ेगा तो आदमी का लोभ बढ़ेगा, लिप्सा बढ़ेगी तो आदमी धन कमाने के लिए बेईमानी करेगा, चोरी करेगा, पाप कर्म करेगा। आज वर्तमान में चारों ओर दुर्बुद्धि का नंगा नृत्य दिखाई पड़ रहा है। हम किस पर विश्वास करें? कोई नेता दिखाई नहीं पड़ता, कोई धार्मिक व्यक्ति दिखाई नहीं पड़ता। हम किसके के आदर्शों पर चलें? पिछले दिनों हमारे भूतपूर्व राष्ट्रपति अब्दुल कलाम आजाद जब खड़गपुर आईआईटी में गए कन्वोकेशन में, तो वहाँ के एक बच्चे ने प्रश्न किया, आप किसी लीडर का नाम बताएं कि हम जिसके जीवन का अनुसरण करें। कोई लीडर दिखाई नहीं पड़ता। मित्रों, कवि संत इमरसन दिन के 12 बजे दीपक लेकर के सड़क से गुजर रहे थे। उनके मित्रों ने कहा, आप तो बड़े विद्वान आदमी हैं और दिन के 12 बजे आप दीपक लेके कहाँ जा रहे हैं? उन्होंने कहा, मैं इंसान की खोज में निकला हूँ, मुझे कहीं इंसान दिखाई नहीं पड़ता। मित्रों, इंसान की पीढ़ी बंद हो गई है। आज रात के 12 बजे के अंधकार में कहीं सड़क पर चलता हुआ आदमी मिल जाए, जंगल में आदमी मिल जाए, तो आदमी शेर से नहीं डरता। आज आदमी आदमी से डर रहा है। आदमी कितना खतरनाक हो गया है। आज सारे के सारे वैज्ञानिक मिलकर के एटमिक हथियार तैयार करते चले जा रहे हैं। किसके लिए? सारी दुनिया के विनाश के लिए। और आज बढ़ते हुए विज्ञान ने आने वाली पीढ़ी के लिए क्या दिया है? आप कहेंगे बिजली दी है, सड़कें दी हैं। नहीं मित्रों, आज आदमी को वायु प्रदूषण मिला है, आज आदमी को जल प्रदूषण मिला है, आज आदमी को विचार प्रदूषण मिला है, जिससे आदमी दुखी है, जिससे आदमी परेशान है। ऐसे समय में भगवान ने आवाज लगाई है, धी हम भगवान से सद्बुद्धि की प्रार्थना करें। यो जो न माने हम सबकी प्रचोदयात प्रेरित करें। आज सद्बुद्धि की आवश्यकता है। सद्बुद्धि के बिना आदमी बीमार है, सद्विचारों के बिना आदमी बीमार है, सद्बुद्धि के बिना परिवार टूट रहा है, सद्बुद्धि के बिना आज समाज में पाप कर्म बढ़ते चले जा रहे हैं। मित्रों, आपके हृदय में भगवान के प्रति श्रद्धा है, आस्था है, तो हम सबको मिलकर के एक प्रयास करना पड़ेगा कि हम सारे राष्ट्र में जन जन तक सद्बुद्धि पहुंचाने का, जागृत करने का एक अभियान चलाएं। परम पूज्य गुरुदेव ने घोषणा की, भगवान की इच्छा है जमाना बदला जाना चाहिए। दुनिया बदलने के चौराहे पर खड़ी है, या तो दुनिया विनाश की ओर जाएगी या दुनिया विकास की ओर जाएगी। एक शानदार दुनिया का सपना देखा है परम पूज्य गुरुदेव ने, जब मनुष्य में देवत्व जागृत होगा, धरती पर स्वर्ग आएगा। और इसके लिए हमको पुरुषार्थ करना पड़ेगा। आप अपने कार्य को करते हुए भगवान की झोली में 1 घंटे 2 घंटे का समयदान दे सकें, तो आप भगवान के साथी सहयोगी बन जाएंगे। आप भगवान के कार्य के लिए 1 मुट्ठी अन्न या 1 रुपया निकाल सकें, तो आप भगवान के सहयोगी साथी बन जाएंगे। आप साप्ताहिक अपनी साधना मिलजुल के कर सकें प्रज्ञा मंडल के द्वारा, महिला मंडल के द्वारा, तो आप भगवान के सहयोगी बन जाएंगे। आप 15 मिनट प्रतिदिन गायत्री उपासना कर सकें, तो आपके जीवन में सेल्फ रियलाइजेशन प्रारंभ हो जाएगा। आप जहाँ हैं वहीं से आपके अंदर शांति का दीपक जलेगा, आनंद का दीपक जलेगा, प्रेम का दीपक जलेगा। भगवान ने आमंत्रण दिया है कि हम सब मिलकर के एक नए युग की ओर को लाने के क्रम में उस पुरुषार्थ की ओर बढ़ें। यहाँ से आदमी का जीवन सफलता के शिखर पर पहुँचता है। आइए हम सब व्रत लें कि ऐसे समय में जब मानवता चीख रही हो, करा रही हो, तब हम सब अपने स्वार्थ को तिलांजलि देकर के थोड़ा समय, थोड़ा अंश निकालने का प्रयास करें। जीवन के दोष दुर्गुणों को त्यागें और अपने सद्गुणों को बढ़ाने का व्रत लें। और संसार में हम हर एक के अंदर परमात्मा को देखते हुए उसे प्यार, प्रेम और सम्मान देने का प्रयास करें। तो मित्रों, अच्छे आप धार्मिक व्यक्ति होंगे, अच्छे आप आध्यात्मिक व्यक्ति होंगे। भगवान को पाने के लिए घर नहीं छोड़ना है। पूज्य गुरुदेव ने लिखा है, ग्रस्त एक तपोवन है जिसमें संयम, सेवा और श्रेष्ठता की साधना करनी पड़ती है। घर में रहते हुए आप अपने स्टील प्लांट में काम करते हुए यदि आप अपने अंदर आत्मज्ञान पाने का प्रयास करेंगे, सद्गुणों को जगाने का प्रयास करेंगे, आप ईश्वर के कार्य में भागीदार बनेंगे, तो मित्रों आपका जीवन सफल होता हुआ चला जाएगा, आप महानता को प्राप्त होंगे। भगवान से प्रार्थना करते हुए आप सबका जीवन मंगलमय हो, अपनी बात को विराम देता हूँ। ओम शांति शांति। भाई रामकृष्ण जी हमारे बड़े विद्वान पुरुष हैं, मैंने हिंदी में अपनी बात कही, हो सकता है बहुत 20 मिनट हमारे रामकृष्ण जी पूज्य गुरुदेव का संदेश तेलुगु में देंगे, जो हिंदी के भाई हैं शायद न समझ पाएँ, लेकिन तेलुगु वाले भाई समझ पाएंगे, इसलिए 20 मिनट और आप बैठने की कृपा करें।
ఇరవై నిమిషాలు కాదు 15 నిమిషాలే చెప్తాను నేను మీకు, ఇంకా 5 మినిట్స్ తగ్గిస్తున్నాను నేను. तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ఒక్కసారి గాయత్రి మంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈనాడు సమాజంలో మనం ఎటు చూసినా కూడా ఒక అశాంతి పేరుకుపోయింది. విజ్ఞానము మనకి అనేక సుఖ సాధనాలు ఇచ్చినా ఆ విజ్ఞానం యొక్క సైడ్ ఎఫెక్ట్స్గా అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ ఏర్పడుతున్నాయి. ఈ పొల్యూషన్స్ సైన్స్ యొక్క ఈ విస్తృతమైనటువంటి పెరుగుదల చూస్తే ఖచ్చితంగా మానవ సమాజానికి ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఇదే పరిస్థితులు కనుక కొనసాగితే ఖచ్చితంగా 10-15 ఏళ్లలో మానవ సమాజము ఉండదు. అమెరికాలో అనేక మంది వైజ్ఞానికులు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు అంటే ఉన్న రోగాలలో 90% రోగాలు మేము ఇచ్చిన మందుల వల్ల వస్తున్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ మీరు వెబ్సైట్లో అమెరికన్ మెడికల్ జనరల్ సైట్ కనుక చూస్తే అందులో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే మందులు మేము ఇస్తున్నాం, రోగాలు తగ్గుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంచేత మీరు మందులు వేసుకున్నా కొంప ముంచుకుంటున్నారు, తెలుసు అది, కానీ దానికి ఆల్టర్నేటివ్ లేదు అనిపిస్తోంది. గాలి ఎంతగా పొల్యూట్ అయిపోయింది అంటే మనిషి పెద్ద సిటీస్కి వెళ్తే ఖచ్చితంగా వాడికి కళ్ళు ఎర్రబడటం, ఆస్తమా రావటం, దగ్గు రావటం జరుగుతుంది. సిటీస్లో బెంగళూరులో లాంటి సిటీస్లో కూడా స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు మీరు చాలామందిని చూస్తారు గ్లౌజ్ వేసుకుంటున్నారు. ఈ మధ్య స్టైల్ కోసం ఏం వేసుకోవటం లేదు వాళ్ళు. ఎందుకు వేసుకుంటున్నారు అంటే గాలి యొక్క పొల్యూషన్ వల్ల వాళ్ళ శరీరాలు కమిలిపోతున్నాయి, కురుపులు ఇస్తున్నాయి. మాకు రావటం లేదు అంటారు. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా వస్తుంది అని మీకు అవగాహన ఉందో లేదో మీరు చూసుకోండి. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మనం సర్వనాశనం వైపు వెళ్ళిపోతున్నాం. మరి సర్వనాశనం వైపు వెళ్ళిపోతున్నటువంటి ఈ మార్గము నుంచి మనం మంచి మార్గానికి రాగలవా రాలేవా? ఖచ్చితంగా రాగలము అనేటటువంటి ఒక విధానము పూజ్య గురుదేవులకి వేదాలు ఉపనిషత్తులు అవన్నీ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు గాయత్రి మహామంత్రం అనే ఒక మహామంత్రం కనిపించింది ఆయనకి. ఈనాటి పరిస్థితుల్లో గాయత్రి మహామంత్రం ఉపయోగపడుతుందా పడదా అని ఆయన 24 సంవత్సరాల పాటు రోజుకి 6 గంటల చొప్పున, సంవత్సరానికి 24 లక్షల చొప్పున, 24 సంవత్సరాల పాటు అంటే 600 కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని విశేషమైనటువంటి సాధనతో, మామూలుగా మాల తిప్పుకునేటటువంటి సాధన కాకుండా చేసి ఖచ్చితంగా ఈనాటి వాతావరణానికి, ఈనాటి పొల్యూషన్స్కి, కాలుష్యానికి జవాబు ఏమిటి అంటే మనిషి యొక్క ఆలోచన వికృతమైపోయింది. వ్యక్తిగతంగా మనిషి శాంతంగా లేడు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. హైకోర్టులో అక్కడ ఢిల్లీ సుప్రీంకోర్టులో కనుక మనం చూస్తే 40% కోర్టు కేసెస్ డైవోర్స్ కేసెస్. కానీ డైవోర్స్ కేసెస్లో అన్నీ కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చినవి కాదు, అన్నీ డాక్టర్స్ ఇంజనీర్స్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి కేసెస్. అంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, సమాజం ఎలా ఉందో మనకు కనిపిస్తూనే ఉంది. సమాజం యొక్క నేతల గురించి అబ్దుల్ కలాం ఆజాద్ మన ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు కాన్పూర్ ఐఐటి ఖరగ్పూర్ ఐఐటికి వెళ్ళినప్పుడు ఒక యువకుడు అడిగాడు, ఈనాడు భారతదేశంలో మేము ఆదర్శంగా తీసుకోగలిగేటటువంటి ఏ నేత అయినా ఉన్నాడా? కారణం ఏమిటి? గురుదేవులు ఏమి చెప్తారు అంటే మానవ జీవితముకి 3 ఆధారాలు ఉన్నాయి. మీరు ఏదైనా అవ్వండి, మీ జీవితం మీరు ఎలా అయినా జీవిస్తూ ఉండండి, మీరు కోటీశ్వరులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఏవీ కాకపోతే మీరు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక బిచ్చగాడు కావచ్చు. అంటే ఫ్రమ్ లోయెస్ట్ లెవెల్ టు హయ్యెస్ట్ లెవెల్, మనిషి యొక్క జీవితము 3 మీద ఆధారపడి ఉంటుంది. మొదట వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ అది బేసిస్. తర్వాత ఏంటి, వాడు ఏ ఆలోచనలను క్రియాన్వితం చేస్తాడు. తర్వాత ఏమిటి, ఆ క్రియాన్వితం చేస్తున్నటువంటి ఆలోచనలే వాడి చరిత్ర, వాడి క్యారెక్టర్గా మారుతాయి. ఈ ఫండమెంటల్స్ మనం మర్చిపోయాం. ఆలోచనలు అయితే వస్తున్నాయి మనకి, కానీ ఆ ఆలోచనలు చాలా హేజీగా ఉన్నాయి. మంచి చేద్దాం, అందరూ సుఖంగా ఉండాలి, చాలామంది ఇది కోరుకుంటారు. కానీ మంచి అంటే కారం తిన్నవాడికి మంచి ఏంటి అంటే మంచినీళ్ళు ఇవ్వటం, లేకపోతే స్వీట్ ఇవ్వటం, స్వీట్ ఎక్కువ తిన్నవాడికి కారం ఇవ్వటం. ఇంతకీ కారం మంచిదా చెడ్డదా? అందువల్ల మన ఆలోచనలో ఒక క్రాంతి రావాలి, మన ఆలోచన విధానంలో ఒక క్రాంతి రావాలి. మీరేమనుకోకపోతే ఆనెస్ట్గా మీరు ఒక జవాబు ఇవ్వండి. అంటే ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ క్వశ్చన్, ఆనెస్ట్గా మీరు జవాబు ఇవ్వండి, యోగాసనాలు వేస్తే ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది అని మీలో ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళకి చేతులు ఎత్తని వాళ్ళకి తెలీదా? మీకు అందరికీ తెలుసు కదా యోగాసనాలు వేస్తే మంచిదని. నెక్స్ట్ ప్రశ్న, ఆనెస్ట్గా జవాబు, మీరు రెగ్యులర్గా యోగాసనాలు వేసేవాళ్ళు ఎంతమంది? కర్తృత్వానికి ఆలోచనలకి తేడా అర్థమైందా? అది కాజు. గురుదేవులు ఇచ్చినటువంటి ఆ విచార క్రాంతి మీరు అర్థం చేసుకుంటే ఇక్కడే జవాబు దొరికింది మీకు. మేము ఆరోగ్యంగా ఉండాలి అని అందరికీ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి కారణం కూడా మనకు తెలుసు, ఎలా ఉండాలో. మందులు వేసుకుంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరికీ తెలుసు. కానీ యోగాసనాలు వేసుకుంటే మాకు ఆరోగ్యం కుదుటపడుతుంది అని సంస్కృతి ఛానల్లో పొద్దున్న 7 గంటలకు కనుక మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. కానీ మన ఆలోచనలు కార్యరూపం దాల్చటం లేదు. కార్యరూపం దాచిన ఆలోచనలే చరిత్రను సృష్టిస్తాయి. చరిత్ర అంటే క్యారెక్టర్. అంటే మన అభివృద్ధి ఎలా వెళ్ళాలి అంటే ముందు ఆలోచనలు కార్యరూపం దాల్చాలి. మరి ఆలోచనలు కార్యరూపం దాల్చటానికి మన ఆలోచనలు సవ్యమైనటువంటి మార్గంలో పెట్టడానికి ఏదైనా విధానం ఉన్నదా? తపస్సు గురించి మనం అందరం విని ఉంటాం. తపస్సు చేసేటప్పుడు మనిషి ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి వెళ్తాడు. మనుషులు లేని చోటకి వెళ్తాడు. మన ఋషులందరూ కూడా మనుషులు లేని చోటకి వెళ్ళారు. రాక్షసులు తపస్సు చేసినా కూడా అడవికే పోతారు. మన చరిత్ర ఉదాహరణలన్నీ చెప్తున్నాయి కదా. అడవిలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుని ఉంటారు కదా, ఇంకేం చేయరు వాళ్ళు. తపస్సు అంటే అంతే. కానీ కూర్చున్నంత మాత్రాన కొన్ని సంవత్సరాలలో వాళ్ళు అనుకున్నది జరుగుతోంది, ఇది మనకందరికీ తెలుసు. మనం వెళ్ళి తపస్సు చేయలేకపోవచ్చు, కానీ తపస్సు చేయటం అంటే మనం ఒక చోట కూర్చుని పద్ధతిగా ఒక ఆలోచన విధానం గురించి ఆలోచిస్తూ ఉంటే అది జరుగుతుంది. చాలామంది నన్ను అడిగారు, మీరు బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ కదా, ఈ మాట మీరు ఎలా నమ్ముతున్నారు అని. మా స్టూడెంట్స్లో కొంతమంది ర్యాషనలిస్ట్ ఉంటారు కదా, మిమ్మల్ని చూసే నేర్చుకున్నానయ్యా అన్నాను. ఎలా సార్? మమ్మల్ని చూసి ఎలా నేర్చుకున్నారు? మీరు బయోకెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటున్నారు? నా ఎదురుగుండా కూర్చొని నేర్చుకుంటున్నారు అంతే కదా. మరి నా ఎదురుగా కూర్చొని నేర్చుకున్న మీరు ఏం చేస్తున్నారు? ఏమీ ఆలోచించటం లే. ఏం చేస్తున్నారు? నేను చెప్పిన మాటలు వింటున్నారు కదా. నేను చెప్పినటువంటి మాటలు మీరు రెండేళ్ళు వింటే బయోకెమిస్ట్రీ వాళ్ళు అవుతున్నారు. ఇంజనీర్స్ ఎలా అయ్యారు? మీరు ఎదురుకుండా ఒక గురువు దగ్గర కూర్చుని ఉన్నారు అంతే కదా. అంటే ఈ ఆసనముతో మనం అన్నీ సాధించవచ్చు అని పతంజలి యోగ సూత్రంలో చెప్తే, మన యోగాసనాలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అంటే ఆరోగ్యం కొరకే. కరెక్టే, ఖచ్చితంగా యోగాసనాలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ ఆరోగ్యాన్ని కంటే కూడా ఆసనాలు మీకు మీ మనస్సుల్ని మారుస్తాయి అన్నది మనం మర్చిపోయాం. ఆసనాలు మీ మనస్సుని మారుస్తాయి. ఎలా? వీరాసనం అని ఒకటి ఉంది. శాంతంగా ఇలా కళ్ళు మూసుకుని నవ్వుతో వీరాసనం వేయగలరా? వీరాసనం అంటే అర్థమైంది కదా, వీరుల్లాగా ఉండాలి. మరి ఎలా వేస్తారు? తెలుసు కదా ఆసనాలు వేస్తున్నప్పుడు కదా. శాంతంగా ఉండాలి. మీరు కళ్ళు మూసుకుంటారు, రెండు చేతులు ఒళ్ళో పెడతారు, శాంతి వస్తుంది. అంచేత ఆ అతి సహజమైనటువంటి రహస్యాలు మనం మర్చిపోయాం. భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఉంది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చానవలోకయ. స్థిరంగా కూర్చోండి. ఒక వ్యక్తి స్పందించాడు. స్పందన మాటకి స్పందన. ఇంత స్థిరంగా కూర్చుంటాం, ఎడమ చేయి కింద పెడతాం, కుడి చేయి పైన పెడతాం, వెన్ను పూస నిటారుగా ఉంచుతాం, కళ్ళు మూసుకుంటాం, శ్వాసను గమనిస్తాం. శ్వాసకు ఇంకొక పేరు ఉంది, హంస ఎగిరిపోయింది అంటాం మనం. మనిషి శరీరం వదిలేస్తే ఏమంటాం? ఆ హంస గాయత్రి మాత యొక్క హంస మన యొక్క శ్వాసను ఎలా పీల్చుకోవాలో చెప్పేటటువంటి దాన్ని. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి చిన్న ఫార్ములా మీరు ఇప్పుడు కూర్చున్నటువంటిది కనుక మీరు రోజుకి అరగంట చేస్తే ఏం చెప్తాడో తెలుసా? కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నీకు ఇది కనుక నువ్వు ఇలా కూర్చుంటే రోజుకు అరగంట, నువ్వేం కావాలంటే అనుకుంటుంది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇలా కూర్చుంటే నీకు వచ్చే లాభాలు ఎలా ఉంటాయో తెలుసా అర్జున? ఇంత గొప్ప లాభం నేను ఎప్పుడూ పొందలేదు అని చెప్తుంది అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అర్జునుడు ఎలాంటి వాడు? ఇంద్రుని కొడుకు, ఇంద్రునితో అర్ధసింహాసనం సంపాదించుకున్నవాడు, ఊర్వశి దగ్గరికి వస్తే అమ్మా అని పిలవగలిగేటటువంటి ధీరోదాత్తుడు, శివుడితో దెబ్బలాడి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అటువంటి వాడు ఇలా కూర్చుంటే సమంకాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చానవలోకయ. ఎటూ చూడకుండా నీ శ్వాసనే గమనించు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే గమనించు. కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎందుకు గమనించాలి? ఏం చేస్తే మీ ఆలోచన విధానం మారుతుంది? దానికి గాయత్రి మంత్రంతో కనుక మీ శ్వాసను జోడించి ఓం భూర్భువస్వ ఆలోచించండి. ఉత్తరే కూర్చుంటే ఏమవదు. ఆలోచన కూడా ఉండాలి. స్కూల్కి వెళ్ళి కుర్రవాడు హాయిగా బుద్ధిగా కూర్చుని స్థిరంగా కూర్చుని లెక్చర్ చెప్పేది వినలేదు అనుకోండి, ఏం లాభం అవుతుంది? మనం చేసే తప్పది. మీకు ఆలోచన విధానం కావాలి. అంచేత మీరు ఆ స్థిరంగా కూర్చుని ఉన్నప్పుడు ఈ స్వరూపాన్ని ముందు మీ ముందు చూసుకోండి. ఇంకేంటే మనిషికి ఏకాగ్రత ఆకాశం మీద చేయటం చాలా కష్టం. భగవంతుడు ఆకాశ స్వరూపుడే, కానీ మనకంతా సామర్థ్యం లేదు కనుక దాన్ని చూసుకుని ఓం భూర్భువస్వ, నా దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు, సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు, ప్రాణస్వరూపుడు, ఈ మూడు మనకు కావాలి. అవునా కదా, ప్రాణం ఎందుకు కావాలి? జీవించటానికి కాదు. ప్రాణం ఉన్నవాడు ఎక్కువ పని చేయగలుగుతాడు, ప్రాణశక్తి తక్కువ ఉన్నవాడు తక్కువ పని చేయగలుగుతాడు. మనం మంచి పని చేద్దాం అనుకుంటాం, కానీ మంచి పని ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రాణశక్తి లేదు కనుక. దుఃఖంగా ఎందుకు ఉన్నాం? ప్రాణశక్తి చాలా తక్కువ ఉంది కనుక. ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా సుఖం వస్తుంది. ఈ సుఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు ఇది కావాలి అని అది కావాలి అని అడగకుండా భగవంతుడిని డైరెక్ట్గా నేనే నీ అంతటి వాడిని అయిపోతాను. ఇంజనీరింగ్ చదువుతున్నవాడు ఇంజనీర్ అవ్వగలిగినప్పుడు, మెడిసిన్ చదివిన వాడు డాక్టర్ అవ్వగలిగినప్పుడు, సూర్యుడిని ధ్యానం చేస్తున్నటువంటి వాడు సూర్యుడంత వాడు ఎందుకు అవడు? ఒకరోజులో అవడు. ఒకరోజులో ఇంజనీర్ అయ్యావా? ఒకరోజులో డాక్టర్ అయ్యావా? రోజు రోజు కొంచెం ఇలా రోజుకి అరగంట సేపు తత్ సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్ఠుడైనటువంటి సవితలాగా నేను అవ్వాలి. ఏమిటా శ్రేష్ఠుడైన సవిత యొక్క లక్షణాలు? ఎక్కడ సూర్యుడు వస్తాడో అక్కడ బ్యాక్టీరియా ఉండదు, రోగాణువులు ఉండవు. అది ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ జీవనం ఉంటుంది. ఈ రెండు మనం ఈనాడు ఉపయోగించుకోవటం మర్చిపోయాం. నీరుని అయితే కలుషితం చేసేస్తున్నాం పిచ్చివాళ్ళలాగా. మన ఫ్యాక్టరీ, నాకు స్టీల్ ప్లాంట్ సంగతి తెలియదు, కానీ మన ఫ్యాక్టరీస్లో అక్కడ ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అంతా అక్కడే పోతున్నాయి, మన తాగే నీళ్ళల్లోకే పోతున్నాయి. మరి తెలివైనటువంటి మనము, భర్గో దేవస్య ధీమహి, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి ఆ శ్రేష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని ధారణ చేసి దాని ప్రకారము నా జీవితాన్ని మలుచుకుంటాను. రోజు రోజు ఒక్కొక్క చుక్క చొప్పున ఈ సంకల్పాన్ని మీరు చేసుకుంటూ ఉంటే మీరే ఊహించండి, ఖచ్చితంగా మీరేమవుతారు? శ్రేష్టమైనటువంటి వ్యక్తులు అవుతారు, మీలో దేవత్వం అవతరిస్తుంది. పూజ్య గురుదేవులు గాయత్రి మంత్రాన్ని అలా మనకి అందజేశారు. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం, ఇంకా ఒక మాల అయిపోయింది, ఇవాళ మూడు మాలలు చేస్తాననుకున్నా అంటే ఏం రాదు. ఖచ్చితంగా ఈ భావనతో ప్రతిరోజు మీరు స్థిరంగా ఇలా కూర్చుని కనుక దాన్ని చేస్తే అర్జునుడి లాంటి వాడికే ఏమనిపిస్తుందట అంటే, ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. నువ్వే అనుకుంటావు అర్జున, ఇంత గొప్ప లాభాన్ని నేను ఎప్పుడూ నా జీవితంలో పొందలేదు. అర్జునుడికి చెప్తున్నాడు, మరి మీకో ఎన్ని లాభాలు వస్తాయో? మీకు చాలా చిన్న చిన్న వస్తువులే కావాలి కదా, అర్జునుడికి కావాల్సింది అక్కర్లేదు. ఒకవేళ బై ఛాన్స్ మన ప్రారంభ కర్మ దానికి తగినట్టు లేదనుకోండి, వెరీ రేర్ కేసెస్లో జరుగుతుంది, ఖచ్చితంగా మీ జీవితం అలాంటిది కాదు. ఎందుకంటే మీరు ఈ క్లాస్ వినటానికి వచ్చారు. ఇంటర్మీడియట్ చదువుతున్నవాడు క్లాస్కి వచ్చి, ఏమండి నేను ఇంటర్మీడియట్ చదవచ్చా అని అడిగాడు అనుకోండి, ఏమంటావు? మీరు ఈ క్లాస్కి వచ్చి నేను గాయత్రి సాధన చేయొచ్చా అండి, నేను దేవపురుషుణ్ణి దేవిని అవ్వచ్చా అండి అని అడిగితే అడగకూడదు. మీరు అందుకే వచ్చారు ఇక్కడికి, మీ పూర్వజన్మ సుకృతము మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ అవకాశాన్ని వదులుకోకండి. ప్రతి చోట ఓ ఐదుగురు కలిసి ఒక ప్రజ్ఞామండలిగా ఏర్పడి ఈ సాధనని చేసుకోండి. ఈ సాధన ఎలా చేసుకోవాలనే దానికి ఒక మ్యాగజైన్ వస్తుంది. మీరు పుస్తకాలు రెడీగా ఉంచాలి, యు ఆర్ లేట్. ఆ మ్యాగజైన్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మ్యాగజైన్ ప్రచారం కోసం అని అనుకుంటున్నారా మీరు? కాదు. గాయత్రి మంత్ర సాధన మీరు ఎలా చేయాలి అన్నది ప్రతీ నెల మీ ఇంటికి వస్తుంది. ఇది దీని మెంబర్స్ ఆలోచించి అవుతామండి అంటే, ఓ మంచి పని చేయటానికి దయచేసి ఆలోచించకండి, చెడ పని చేయటానికి ఆలోచించండి, చేయొచ్చో చేయకూడదు అని. మంచి పనికి మాత్రం ఆలోచించకండి. దీన్ని ఖచ్చితంగా మీరు చదవండి, అప్పుడు మీకు ఆ అరగంట ఏం ఆలోచించాలో తెలుస్తుంది. స్థిరంగా కూర్చున్నారు కదా, ఇంత అద్భుతమైనటువంటి లాభాలు మాకు వస్తాయా లేదా అంటే, ఒక్క నెల మాత్రమే మీరు చూసుకోండి. అది మనం సినిమాకి వెళ్తే ఖచ్చితంగా, నా ఉద్దేశం ఏంటంటే 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా మనం 2-3 సినిమాలు చూస్తాం నెలకి. ఒక సినిమా మానేసాం అనుకోండి, ఇది 90 రూపాయలే అంటే 100 కంటే తక్కువ అవుతుంది. కానీ మీ జీవితంలో 12 నెలల పాటు ప్రతిరోజు కూడా ఈ ఆదర్శవంతమైనటువంటి గాయత్రి సాధన గురించి మీకు సందేశం ఇస్తుంది. దాని తర్వాత ఇందాక బ్రిజ్మోహన్ గౌర్జీ చెప్పినట్టు 21వ శతాబ్దిలో ఈ చివరి 12 సంవత్సరాలు చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి అని అనేక మంది మహాత్ములు, ఇంక్లూడింగ్ ఫ్యూచరాలజిస్ట్స్ అనేటటువంటి సైంటిస్ట్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో ప్రపంచం ఖచ్చితంగా మారిపోతుంది. నన్ను చాలామంది అడిగారు, అయితే మాస్టర్ ప్రపంచం పూర్తిగా మారిపోతుందా? మారదు. మీరు ఇంజనీర్స్, అందరూ ఇంజనీర్లు అయ్యారా? పిహెచ్డీ చేసిన వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నారు, కానీ చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ చదువు రాని వాడికి ఒక ఆదర్శం ఉంది, యూనివర్సిటీకి వెళ్తే పిహెచ్డీ వరకు చదవచ్చు. అలాగే ఈ 3 సంవత్సరాలలో వచ్చేటటువంటి మార్పు దేవమానవుల్ని సృష్టిస్తుంది. ఈ దేవమానవులు రాబోయేటటువంటి 100 సంవత్సరాలకి ఒక ఆదర్శంగా నిలుస్తారు అనేటటువంటిది ఈ పుస్తకంలో చెప్పబడి ఉంది. ఇదంతా చెప్పటానికి కారకులైనటువంటి ఈ గురుదేవులు 4 ఆర్టికల్స్ రాశారు. 1971లో ఆయనకి 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, నేను హిమాలయాలకి సాధన చేయటానికి వెళ్తున్నాను అన్నప్పుడు 2 ఆర్టికల్స్ రాశారు ఆయన. దాని తర్వాత ఆయన హరిద్వార్ వెళ్ళారు. కొన్ని విశేష కారణాల వల్ల హిమాలయాల నుంచి తిరిగి వచ్చారు. వచ్చాక 13 ఏళ్ళు అక్కడ సాధన చేశారు ఆయన. మళ్ళీ 1984లో మళ్ళీ 2 ఆర్టికల్స్ రాశారు. యాజ్ ఎ సైంటిస్ట్ నేను చెప్తున్నాను, ఈ 4 ఆర్టికల్స్కి నోబెల్ ప్రైజ్ కనుక ఉంటే ఆధ్యాత్మికతలో ఒక్కొక్క ఆర్టికల్కి ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఖచ్చితంగా దీని ప్రకారం మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయనంతటి వాళ్ళు అవుతారు. అందువల్ల చిన్న పుస్తకం ఇది, ఎంత, 10 రూపాయల? 5 రూపాయలవి ఉన్నాయి, 10 రూపాయలవి ఉన్నాయి, అది 5 రూపాయలు, ఇది 10 రూపాయలు. ఎందుకంటే ఇది ఆయన, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ రూపాన్ని ఊహించుకోవచ్చు, గురు బ్రహ్మ అంటున్నప్పుడు. ఇది ఆయన మాతాజీ యొక్క చరణ కమలాలు, తిప్పిపెట్టండి సార్, చరణ కమలాలు ఉన్నాయి. దాని కింద ఒక మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఉంది, దేవదక్షిణగా సాధ్యమైనంత ఎక్కువ సమయ అంశ ప్రతిభాదానాన్ని సమర్పించుకుంటాము. మంచి పని చేయటానికి మీరు ముందుకు రండి, దీనికి కావాల్సినటువంటి దానికి మీరు ఇవ్వగలిగేటటువంటి సహాయం చేయండి. ఆ సహాయం అది చేస్తే మీ జీవితంలో విచిత్రమైనటువంటి మార్పు వస్తుంది. అష్ట సిద్ధి నవ నిధుల గురించి మనం మాట్లాడుకున్నాం. సబ్ సమర్థ గాయత్రి మాత, ఈ గాయత్రి ఉపాసన ఎలా చేయాలో అన్నదే రామాయణంలో చెప్పబడింది. అందుకే చాలామంది దాన్ని గాయత్రి రామాయణం అంటూ ఉంటారు తెలిసిన పండితులు. ఆ గాయత్రి రామాయణంలోని అతి ప్రముఖ పాత్ర హనుమంతుడి మీద రాసినటువంటి చాలస్యలో ఏం చెప్తారు, అష్ట సిద్ధి కే దాత అసవరు దీని జానకి మాత. అంచేత ఈ గాయత్రి ఉపాసన మీరేదో సన్యాసులు అయిపోవటానికి కాదు, జీవితంలో దేవత్వాన్ని దింపుకుని ఆనందమయంగా మార్చుకుంటూ అష్టసిద్ధులు నవనిధులు ఉంటే ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని మీరు ప్రపంచానికి కూడా అందజేయాలి అనేటటువంటిది 4 బొమ్మల్లోనూ పూర్తి వివరణ ఇవ్వబడింది. ఇంకొకటి, మీరు కొంచెం సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటుంది కనుక ఈనాడు నుంచి నవంబర్ నుంచి డిసెంబర్ 25 లోపల ఓ విచిత్రమైనటువంటి గ్రహస్థితిలో మార్పు వస్తుంది. ఆ మార్పు పృథ్వీ మీద మొదటిసారి వస్తుంది. ఈ విషయాలు మీరు వినటానికి ఆ గ్రహస్థితికి లింక్ పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకోండి. 26,000 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటటువంటి ఆ ప్లానెటరీ కూర్పు పృథ్వీ గ్రహం మీద మొదటిసారి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రాదు. అంటే అర్థం ఏంటి, మానవులలో దేవత్వం వచ్చాక ఇంకా పృథ్వీ గ్రహానికి గ్రహాల యొక్క ప్రభావం ఉండదు, అనుగ్రహం యొక్క ప్రభావమే ఉంటుంది. దాని గురించి వివరణ రేపు సాయంత్రం చెప్పేటటువంటి క్లాసులో మీకు ఆ వీడియో కూడా ఉంటుంది. 6 మరి రేపు మీటింగ్ ఉంది నేవీ వాళ్ళది. సరే, వీడియోయే చూడాలని ఏముంది, నేను చెప్తే ఓకే కదా, లేకపోతే మీకు నాసా వెబ్సైట్లో ఇది దొరుకుతుంది మీకు. అందువల్ల నాసా అంటే తెలుసు, స్టీల్ ప్లాంట్ వాళ్ళేగా. నాసా వెబ్సైట్ కనుక మీరు చూస్తే, అంటే అమెరికా యొక్క స్పేస్ రీసెర్చ్ సెంటర్, దాంట్లో ఈ బొమ్మలు ఉన్నాయి. అందువల్ల లభించిన అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు తెలివైనవాడు. విని ఊరుకునేవాడు విన్నా ఒకటే వినకపోయినా ఒకటే, ఏం లాభం? వింటే ఏం లాభం? ఆచరించాలి కదా. ఇందాక నేను చెప్పినట్టే యోగాసనాలు చేస్తే మంచిది అని మీకు తెలుసా? తెలిస్తే మీరు ఎందుకు ఆచరించటం లేదు? శక్తి లేక, సంకల్పశక్తి లేక. ఆ సంకల్పశక్తి మీకు గాయత్రి సాధన వల్ల వస్తుంది. దానితోపాటు ఈ దేవత్వాన్ని పృథువు మీద దింపటానికి విచిత్రమైనటువంటి సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు కూడా మనకి చాలామందికి తెలియవు. ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను నేను. ఓకే, ఋషి లేదమ్మా, చాలే ఎక్కువ. అసలు నేను 15 నిమిషాలే అన్నాను, కానీ మీరు వింటున్నారు కదా అని చెప్తున్నాను అంతే. అంచేత ఋషి, ఋషి నుంచి మహర్షి, మహర్షి నుంచి రాజర్షి, రాజర్షి నుంచి బ్రహ్మర్షి, బ్రహ్మర్షి నుంచి దేవర్షి అనేటటువంటి దేవతాస్థాయిలు ఉన్నాయి. నారదుడిని మనం దేవర్షి అంటాం. ఆ దేవతా స్థాపన ఎలా చేయాలి అనేటటువంటి దానికి ఆయన దాదా గురుదేవులు హిమాలయాలలో పూజ గురుదేవుల యొక్క గురువుగారు. ఆయన ప్రస్తుతం 700 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అన్ని గాయత్రి మంత్ర దీక్షలు ఇనిషియేషన్ చేశారు. ఆ పక్కన ఆయన సతీమణి మాతా భగవతీదేవి గురువుగారు 24 సంవత్సరాల్లో చేసిన సాధన అంతా కూడా ఆవిడ 6 సంవత్సరాల్లో పూర్తి చేసింది, సామూహికంగా, ఒంటరిగా కాదు. దాని తర్వాత ఆ పక్కన 1984లోనే గురుదేవులు వాళ్ళిద్దరి సమాధుల్ని కట్టించేసుకున్నారు. సజల శ్రద్ధ ప్రకర ప్రజ్ఞ అని. సమాధి యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు కదా. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అవన్నీ సమాధులే. సిద్ధి సాయి సమాధి, వెంకటేశ్వర స్వామిది కూడా సమాధి అని మీకు తెలియటం లే. ఆయన చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన మనిషే, ఇక్కడే చిత్తూరు జిల్లాలో తిరిగాడు ఆయన. కొండమాల చక్రవర్తుల యొక్క కాలంలో వాళ్ళ తమ్ముడు గాను, భాంజ అంటే అక్క కొడుకునేమంటాం, మేనల్లుడు గాను, ఈ మన ఆంధ్రప్రదేశ్లో తిరిగినటువంటి వ్యక్తే చివరికి ఒక శిలగా మారిపోయాడు. అదే కదా చరిత్ర చెప్తుంది. మరి సాయి ఏమయ్యాడు? శిలగా మారిపోయాడు, దేవాలయాలు వస్తుంది. ఇది ఒక సమాధి అనేదానికి ఇంకొక నిదర్శనం ఏమిటి అంటే, అన్ని మతాల వాళ్ళు వస్తారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి కాదా, మిగతా దేవాలయాలకి రారు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వస్తారు. ఒక సమాధి దగ్గరికే అందరూ వస్తారు. తెలుగు వాళ్ళే కావక్కర్లే, భారతీయులే కావక్కర్లే. సలీం పుట్టాడు అక్బర్కి ఎవరి అనుగ్రహం వల్ల? చిస్తి అనేటటువంటి ఒక ఏంటంటారు దాన్ని, సమాధి, ముస్లిం సమాధి. అర్థమవుతుందా? సమాధి దగ్గరికి అన్ని మతాలు వాళ్ళు వెళ్తారు. అటువంటి సమాధి అక్కడ ఆయన శరీరం ఉండగానే ఒక ప్రఖర ప్రజ్ఞగా, సజల శ్రద్ధగా ఆయన ప్రపంచానికి అందజేశాడు. మనకి ఇవి రెండే మిస్సింగ్. ప్రజ్ఞ ఉంది, ప్రఖరత లేదు. యోగాసనాలు చేస్తే మంచిది అని తెలుసు, తీవ్రత లేదు, ఆచరించేటటువంటి తీవ్రత లేదు. కానీ తీవ్రంగా ఇదంతా చేశాక మంచి హృదయం లేదనుకోండి, కొంప ములుగుతుంది కదా. అంచేత ఒక ప్రఖరమైనటువంటి శ్రద్ధతో, ప్రజ్ఞతో పాటు సజలమైనటువంటి, కరుణామయమైనటువంటి అంతరంగం ఉంటే ఆ రెండు ఎలా కావాలో చెప్పేది అక్కడ ఆయన ఆచరణ యోగ్యంగా చెప్పాడు. ఆయన సమాధిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తము చిత్రము గాయత్రి మంత్ర సాధన ద్వారా మీరు ఋషిగా, మహర్షిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా, దేవర్షిగా ఎలా ఎదగలుగో చెప్పేటటువంటి, ఒక క్లుప్తంగా చెప్పినటువంటి సాధనాత్మకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. మొట్టమొదట అక్కడ ఏం చెప్పారు అంటే, నియమితమైనటువంటి గాయత్రి సాధన చేసుకోండి, ఆత్మశక్తి వృద్ధి అవుతుంది, వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది, కుటుంబాల్లో మంచి సంస్కారాలు మీరు పంపొందించేయండి, సమాజంలో సదాలోచన, సత్కర్మలు, సద్వ్యవహారము వస్తుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే, తులసిని సూర్యుడికి సూర్యార్ఘ్యం ఇవ్వటం నేర్చుకోండి. దానివల్ల శ్రద్ధ వికసిస్తుంది. శ్రద్ధ అంటే ఏంటో తెలుసా? ఒక పని కరెక్ట్గా చేయకపోతే ఏమంటాం? శ్రద్ధ లేదురా అంటాం. అంటే శ్రద్ధ అంటే ఏంటి? పనిని కరెక్ట్గా చేయటం, ఆదర్శాల వైపు మన జీవితాన్ని మలుచుకోవటం. ఇదంతా కూడా రేపు 1వ తారీఖు 2వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా పొద్దున్న 9 గంటల నుంచి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఉండిపోదలుచుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి ఉండిపోయి, రాత్రి ఉండిపోయి నెక్స్ట్ డే 2వ తారీఖున కార్యక్రమాలు చూసుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉండి ఈ విధి విధానాలు నేర్చుకోవటానికి మీరు మాత్రమే కాదు, మీరు ఎలాగో వస్తారని నా నమ్మకం. ఆ ప్రఖరత వచ్చేసి ఉండాలి మీకు. లేకపోతే తెచ్చుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ వస్తారని ఆశిస్తాం. దీన్ని కూడా మీ ఇళ్లలో పెట్టుకోండి, చూస్తూ ఉంటే మిల్లిమిల్లిగా అది బుర్రలోకి ఎక్కుతుంది. అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్ అదే కదా, మీకు దాని గురించి తెలియాల్సిన పనులే. అది మీ ఇళ్లలో ఉంటే చాలు, మీ కంట్లో పడుతూ ఉంటే చాలు, మీ పిల్లల కంట్లో పడుతూ ఉంటే చాలు, రోడ్డు మీద వెళుతూ ఉన్నటువంటి వాళ్ళ కంట్లో పడితే చాలు. ఇంచేత దీనిని మీరు తీసుకుని వెళ్ళండి మీతో పాటు. ఈ జ్ఞాన గోష్ఠీకి వచ్చిన దానికి ఇది మేము తీసుకువెళ్తున్నాము. ఈ రెండు పుస్తకాలు, యుగశక్తి మ్యాగజైన్, ఈ దేవస్థాపన కూడా మీకు బయట దొరుకుతాయి. ఓపిగ్గా 15 నిమిషాలన్నా ఇంకా చెప్తున్నాడేంటి అనుకోకుండా విన్నందుకు మీలో ఉన్నటువంటి భగవంతుడికి నమస్కరిస్తూ జై గురుదేవ్.